ജരം മുഖേ മന്മഹേ കിമപി തുന്തിലം മഹഃ ശരണം കരവാണി ശർമദം തേ ചരണം വാണി ചരാചരോപജീവ്യം കരുണാമസൃണൈക്കടാക്ഷപാതൈഃ കുരുമാം അംബകൃതാർത്ഥസാർത്ഥവാഹം ശാരദാ ശാരദാംബോജവദനാവദനാംബുജേ സർവദാ സർവദാസ്മാകം സന്നിധിഃ സന്നിധിം ക്രിയാത് വിമലപട്ടീ കമലകുട്ടീ പുസ്തകരുദ്രാക്ഷ ശസ്തഹസ്തപുട്ടീ കാമാക്ഷി പക്ഷ്മലാക്ഷി കലിത വിപഞ്ചീ വിഭാസി വൈരിഞ്ചീ വാഗർഥാവിവ സംപൃക്തൌ വാഗർഥ പ്രതിപത്തയേ ജഗതഃ പിതരൌ വന്ദേ പാർവതീ പരമേശ്വരൌ ഗുരവേ സർവലോകാനാം ഭിഷജേ ഭവരോഗിണാം നിധയേ സർവവിദ്യാനാം ദക്ഷിണാമൂർത്തയേ നമഃ നാരായണ സമാരംഭാം വ്യാസശങ്കരമധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരംപരാം നാരായണം നമസ്കൃത്യ നരം ചൈവ നരോത്തമം ദേവീം സരസ്വതീം വ്യാസം തതോ ജയമുദീരയേത് വിശ്വേശം മാധവം ഡുണ്ഠിം ദണ്ഡപാണിം ച ഭൈരവം വന്ദേ കാശീം ഗുഹാം ഗംഗാം ഭവാനീം മണികർണികാം കുണ്ഡലീകൃത നാഗേന്ദ്രം ഖണ്ഡേന്ദുകൃത ശേഖരം പിണ്ഡീകൃത മഹാവിഘ്നം ഡുണ്ഠിരാജം നമാമ്യഹം നമഃ പരസ്മൈ നിജചിദ്ഘനായ ഗൗരീതപപുഞ്ജഫലപ്രദായ കേദാരനാഥായ നമഃ ശിവായ നമോ നമഃ കാരണകാരണായ സാനന്ദമാനന്ദവനേ വസന്തം ആനന്ദകന്ദം ഹതപാപബൃന്ദം വാരാണസീനാഥമനാഥനാഥം ശ്രീവിശ്വനാഥം ശരണം പ്രപദ്യേ ശ്രീവിശ്വനാഥം ശരണം പ്രപദ്യേ ദേവരാജസേവ്യമാന പാവനാംഘ്രിപങ്കജം വ്യാളയജ്ഞസൂത്രമിന്ദുശേഖരം കൃപാകരം നാരദാദിയോഗി ബൃന്ദവന്ദിതം ദിഗംബരം കാശികാപുരാധിനാഥ കാലഭൈരവം ഭജേ കാശികാപുരാധിനാഥ കാലഭൈരവം ഭജേ കാശികാപുരാധിനാഥ കാലഭൈരവം ഭജേ ദേവി സുരേശ്വരി ഭഗവതി ഗംഗേ ത്രിഭുവന താരിണി തരള തരംഗേ ശങ്കരമൌളി വിഹാരിണി വിമലേ മമ മതിരാസ്താം തവ പദകമലേ ശ്രീ വിശ്വനാഥായ നമഃ ശിവായ ശ്രീ വിശ്വനാഥായ നമഃ ശിവായ ശ്രീ വിശ്വനാഥായ നമഃ ശിവായ കേദാരനാഥായ നമഃ ശിവായ നമോ മഹദ്ഭ്യോ ഋഷിഭ്യോ ഗുരുഭ്യോ നമഃ സാംബ സദാശിവമയമേന സഭാസദസ്സുക്കി ശമനീയ നമസ്സുരു സമർപ്പണ ചെയ്തു പരമ പാവനമേന ശ്രീ ശിവമഹാപുരാണാന്നി ആധാരംഗാ ചേസ്കുനി ശിവധർമ്മములు సాధనకి పనికొచ్చే అంశములు ప్రస్తావించుకుంటూ వచ్చాం. నిన్నటి రోజున మహాకైలాస వర్ణన జరిగినది. ఆ తర్వాత నవవిధ భక్తులు భక్తి యొక్క ఆవశ్యకత ఇత్యాది విషయములపై జరిగిన తర్వాత జ్ఞానం అనే అంశం గురించి ప్రస్తావన వచ్చింది. శివజ్ఞానం, ఈ శివజ్ఞానాన్ని షట్కులముల మహర్షులు నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగం చేసిన తర్వాత శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయుదేవుడు బ్రహ్మగారికి శిష్యుడు, అనగా బ్రహ్మ నుంచి శివజ్ఞానమును పొందినటువంటి వాయుదేవుడు వారికి ప్రత్యక్షమై అప్పుడు శివజ్ఞానాన్ని చెప్తున్నాడు. ఈ శివజ్ఞానం ప్రధానంగా మూడింటి గురించి సంపూర్ణముగా తెలుసుకోనడమే జ్ఞానం. ఆ మూడు ఏమిటంటే పశువు, పాసము, జ్ఞానం. దీన్నే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అని అంటాం. ఇదే అజడ, జడ, పరమ అని చెప్పబడుతున్నది. ఈ విధంగా మూడు విషయములు పశు, పాస, పతి, జ్ఞానం, జ్ఞానమిత్యభిధీయతే. ఇందులో పశువంటే ఏమిటి, పాసమంటే ఏంటో వివరించుకున్నాం. పశువు అనగా పాశములచే బంధింపబడితే పశువు అంటాం. పశు శబ్దమే పాశము చేత బంధింపబడిన వాడు అనే మాట చెప్తున్నది. పాశములు ఎన్ని అంటే లెక్కలేని ఉన్నాయి. పాశుపతం ఒక పెద్ద శాస్త్రం. పాశుపత మతం అని కూడా మతం ఉన్నది. పాశుపత సిద్ధాంతం ఉంది. ఈ పాశుపత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసిన వాళ్ళు లకులీశ మహర్షి, అగస్త్య మహర్షి ఇత్యాదులు కనిపిస్తారు. ముఖ్యంగా గుజరాత్ ప్రాంతంలో ఇది ఎక్కువ వ్యాప్తి చెందింది పాశుపతం. ఈ పాశుపతం ఒక మతంగా ఒక సిద్ధాంతంగా ఉన్నది, అదే కాకుండా ఒక తత్వంగా కూడా ఉన్నది. మనం తత్వరూపంగా పాశుపతాన్ని ఇక్కడ పరిశీలిస్తున్నాం. వాయుదేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ మూడు తెలుసుకుంటే చాలయ్యా అన్నాడు. నువ్వు ముందు పశువులను తెలుసుకో. పశువులను తెలుసుకో అంటే పాశము చేత బంధింపబడిన వాడిని అని తెలుసుకో. అది తెలియకపోతే విడుదలకి ఎలా ప్రయత్నిస్తామండి? ముందు నేను కట్టుబడ్డానని ఎరుకు ఉంటే కదా కట్టు నుంచి బయటపడాలనే తపన ఉంటుంది. కనుక ముందు పశువులేంటో తెలిస్తే తర్వాత పాశములంటే ఏమిటో అర్థమవుతాయి. కనుక పాశముల్ని ముందు అర్థం చేసుకోవాలి. పాశములు ఎన్నో ఉన్నాయి, కానీ అన్ని కలిపి ఒక్క పేరు చెప్పుకోవచ్చు, అవిద్యాపాశమని. ఈ అవిద్యాపాశం చేత బంధింపబడి మాయామయమైన జగత్ వికారములతో చుట్టబడి అవే నేననుకునేటువంటి బంధమే పాశం అనేది. దీని నుంచి బయటపడాలంటే ఈ పశువుని పాశాన్ని కూడా చైతన్యవంతం చేసేవాడు పతి, ఆయన్ని శరణు వేడాలి అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఆ పతి అయిన పరమేశ్వరుని గురించి చెప్తున్నారు. ఇది శివతత్వ జ్ఞానం అనే అధ్యాయం. నిన్న దీని గురించి చివరిలో మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇదే ఈశ్వర స్వరూప విజ్ఞానము అని కూడా దీనికి శీర్షిక మనం అనుకోవచ్చు. ఇదంతా కూడా ఉపనిషత్ వేద్యమైనటువంటి ఈశ్వరతత్వాన్ని చెప్తున్నారు. ఈ ఒక్క అధ్యాయం ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ శివతత్వాన్నంతటిని ఒకటి క్రోడీకరిస్తారు. ఇందులో శ్లోక రూపాల్లో వచ్చేవన్నీ మంత్రములు. ఈ మంత్రములన్నీ ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ మంత్రములు. కనుక ఉపనిషత్ సారమైనటువంటి శివతత్వాన్ని ఇందులో చెప్తున్నారు. శివతత్వం ఎక్కడ ప్రతిపాదింపబడింది అంటే ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడింది. మాండుక్యంలో శివశబ్దం కూడా కనిపిస్తున్నది. కనుక ఉపనిషత్తులనే గోవు నుంచి వచ్చిన క్షీరమే శివతత్వం అని మనం మొదటి రోజు రెండో రోజు అన్న గుర్తు నాకు. అలాగే ఉపనిషద్వేద్యమైన తత్వాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఇది కేవల శుద్ధ జ్ఞాన విషయం. కనుక ఏకాగ్రంగా ఈ విషయంలోకి మనం ప్రవేశిద్దాం. అస్తి కశ్చిద్ అపరియం తర్మణీయ గుణాశ్రయ పతి విశ్వస్య నిర్మాత పశుపాశ విమోచన. అస్తి అని మొదలు పెడుతున్నాడు ఇక్కడ. ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు అంతే. అస్తి ఉన్నాడు అని మనం సాధన చేయవలసిందే తప్ప ఈశ్వరుని మనం ప్రత్యక్షంగా తెలుసుకోలేం. కానీ ప్రత్యక్షమయ్యే ప్రతి వస్తువులోనూ ఆయనే ఉన్నాడు, కానీ ఆయన మనం ప్రత్యక్షం చేసుకోలేకపోతున్నాం. జగత్తు గురించి జీవుడు గురించి చెప్తే పర్వాలేదు, రెండు భౌతిక విషయములు గనక దాని యొక్క అస్తిత్వాన్ని మనం అంగీకరిస్తాం. జగత్తు జీవుడు ఈ రెండు అంగీకరిస్తాం. కానీ ఈశ్వరుడు అనే మూడో విషయం ఉన్నదే, అది అస్తిత్వ బోధనేనా అంటుంది శాస్త్రం. ఇది అస్థి అనే బోధతో వెళ్ళవలసిందే. ఉన్నది అనేటువంటి శ్రద్ధతోనే దాన్ని ఉపాసించాలి. ఆ విశ్వేశ్వరుడు ఎటువంటి వాడంటే ఈ సర్వ జగత్తు నిర్వహించడానికి అవసరమైన సర్వ కళ్యాణ గుణములకు ఆశ్రయమైన వాడు. అందుకే అత్యంత రమణీయ గుణాశ్రయ అని చెప్తున్నాడు. అత్యంత రమణీయ గుణములకు ఆశ్రయమైన వాడు, విశ్వస్య నిర్మాత విశ్వమును నిర్మించిన వాడు. ఇక్కడ ఇవన్నీ కూడా శివ తత్వాన్ని చెప్తుంటాయి, శివ మహిమను కీర్తిస్తూ ఉంటాయి. అందుకే శివుడంటే ఏమిటి అనేది ఇందులోనే మీరు తెలుసుకోవచ్చు. ప్రతి మాటని ఒకప్పుడు విన్నది కదా అని అలక్ష్యం చేయొద్దు. ప్రతి మాట శివునికి సంబంధించిన మాట. కనుకనే ఇది పెద్ద శివస్తుతి కూడా, తత్వరూప స్తుతి ఇది. పశుపాశ విమోచన ఎందుకు ఆశ్రయించాలంటే ఈ పశువులకి పాశము నుంచి విమోచనం కలిగించేవాడు ఆయనే. పతి కదా, ఈ రెండు ఆయన చేతిలో ఉన్నాయి. కాదయ్యా, ఆయన లేకుండా జగత్తు సృష్టింపబడిందా? తర్వాత చర్చ చేస్తున్నాడండి ఇందులో. ఎందుకంటే ఈశ్వరుడు అనేవాడు ఒకటి ఉంటేనే ఈ ప్రకృతి అంతా ఉన్నది. అయితే అనీశ్వరవాదాలు కూడా ఉన్నాయి మనకి సిద్ధాంతాల్లో కనిపిస్తుంటాయి. అనీశ్వరవాదాల్లో కొన్ని ఈశ్వర అస్తిత్వాన్ని అంగీకరించని సాంఖ్యం ఉంది. అదేవిధంగా చార్వాక, బౌద్ధ ఇత్యాది మతాలు కూడా అనీశ్వరవాదముల్ని చెప్పాయి. వాటిని ఖండన చేస్తున్నాడు ఇక్కడ. ఈశ్వరుని అస్తిత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. జగత్తు నిర్మాణం జరగడానికి అణువులు కారణమా లేక ప్రకృతి కారణమా, ఇలాంటి చర్చ చేశారు. ప్రకృతే కారణం జగత్తు అనే వాళ్ళు సాంఖ్యులు, అణువులు కారణం అనేవాళ్ళు వైశేషిక సిద్ధాంతం అని దర్శన శాస్త్రములు ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్చ చేశాయి ఈ జగత్తు నిర్మాణానికి అణువులు, వాటిలో వచ్చే మార్పులు కారణమని. చార్వాకాదులు ఏమంటారంటే రకరకాల భౌతిక పదార్థాల కలయిక వల్ల ఒక చైతన్యం ఉత్పన్నమవుతుంది, ఆ చైతన్యంతో ఈ జగత్తంతా నడుస్తూ ఉంటుంది, కానీ ఈశ్వరుడు అనేవాళ్ళు లేడంటాడు చార్వాకులు. అదేవిధంగా ప్రకృతివాదులు ఉన్నారు, సాంఖ్యవాదులు, ఈ 24 తత్వములతో కూడిన ప్రకృతి యొక్క చలనమే జగత్తు, ఇంతకు మించి మరేం లేదని. కానీ వేదాంత శాస్త్రం వీటన్నిటినీ తోసిపుచ్చింది, తోసిపుచ్చి వీటన్నిటికీ చైతన్యవంతం చేసే పరమాత్మకుడు ఉన్నాడు అనేది ప్రతిపాదన చేస్తోంది వేదమతం, వేదాంత మతం. అందుకే వైదికమైనటువంటి ఆ ఈశ్వర తత్వాన్ని ఇక్కడ అంత చక్కగా ప్రతిపాదన చేస్తున్నాడు చూడండి. అభావే తస్య విశ్వస్య సృష్టి రేషాం కథం భవేత్. ఆయనే లేనప్పుడు విశ్వ సృష్టి ఎలా జరుగుతుంది అన్నాడు. ఈశ్వరుడనే వాడే లేనప్పుడు సృష్టికి జరగడం అనేదే లేదు. అచేతనత్వాత్ అజ్ఞానాత్ అనయో పశుపాశయోహం. ఇక్కడ పాశములు అనగానే ప్రాకృతికమైన అంశములన్నీ వచ్చేసే పాశముల కిందకి. వాడితో బంధింపబడ్డ జీవుడు ఎవడైతున్నాడో వాడు రెండవ వాడు అయ్యాడు. ఈ రెండిటికి కర్త లేకపోతే ఈ రెండిటి వల్లే ఇవి జరగవు అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే పాశములు జడములు, పశువు అజ్ఞాని అంతే కదండి. జీవుడు అన్నప్పుడు దేహాభిమానం కలిగినటువంటి వాడిని జీవుడు అంటున్నాం. వీడు అజ్ఞానే, వీడికి తెలిసిందేమిటి, వీడి కించిజ్ఞుడు అజ్ఞాని. కానీ కించిజ్ఞుడైన జీవుడు వల్ల జగత్తు నిర్మాణం జరగదు, జడములైనటువంటి ప్రకృతి వల్ల కూడా జగత్ నిర్మాణం జరగదు. కనుక వీళ్ళిద్దరి వల్ల జగత్తు నిర్మాణం జరగదు కదా. కనుకనే పశువు పాస యోగం వల్ల జగత్తు జరిగింది అనేది కుదరదు. ఈ పశువుల్ని పాశాలకి పైన ఒకడున్నాడు అని ఈశ్వరత్వాన్ని అంత చక్కగా ప్రతిపాదన చేస్తున్నాడు. ప్రధాన పరమాన్వాది యావత్కించి రచేతనం తత్కర్తృకం స్వయం దృష్టం బుద్ధిమత్కారణం వినా. బుద్ధిమంతులైనటువంటి వారు ప్రధానతత్వము పరమాణుతత్వము ఇవన్నీ కూడా అచేతనములే. కనుక అచేతనము లేనివి చేతనత్వం పొందుతున్నాయంటే వీటికి చేతనత్వం కలిగించే కర్త ఒకడున్నాడని బుద్ధిమంతులైన వారు అంగీకరిస్తారు. కనుక ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని ముందు ప్రతిపాదన చేస్తున్నాడు. అందుకే శ్లోకమే అస్థి అని మొదలుపెట్టాడు. ఈ ఒక్క అధ్యాయం ఒక పెద్ద శాస్త్రం. మన సమయాభావం చేత నేను క్లుప్తంగా చెప్పినా బాగా కాన్సన్ట్రేటెడ్ ఫిలాసఫీ ఇది అనమాట, సాంద్రీభూతమైనటువంటి ఒక విజ్ఞానం. దీన్నే నిరంతరం మననం చేసుకుంటూ ఉంటే జీవితంలో ఇది వేదాంత విచారానికి పనికొస్తుంది. ఈశ్వర తత్వ నిరూపణ. జగచ్చ కర్తృసాపేక్షం కార్యం సావయవంతత. జగచ్చ కర్తృసాపేక్షం అంటే జగత్తు కర్తృసాపేక్షకము అంటున్నారు. కర్తృసాపేక్షం అంటే కర్త అవసరమైనది జగత్తు. కర్త అవసరం, దీని కర్త లేకపోతే ఉండదు. ఎందుకంటే జగత్తు కార్యము, కార్యము అంటే చెయ్యబడింది అని అర్థం. జగత్తు చెయ్యబడింది అంటే చేసేవాడు కూడా ఉన్నాడు కదా. కనుక జగత్తు కార్యమైనప్పుడు దాన్ని చేసిన వాడు అతడు. ఎందుకంటే జగత్తు ఎప్పుడు కూడా కార్యమై సావయవం, సావయవం అవయవాత్మకంగా ఉన్నది అంటే భాగ భాగములుగా ఉన్నది. జగత్తంతా కూడా విభాగాత్మకమైనది. విభాగాత్మకమైన జగత్తుకి కర్త అయినటువంటి వాడు ఎవడున్నాడు, అతడే ఈ పతి అయి పాశముల్ని పశువుల్ని నియంత్రిస్తున్నాడు. ఆత్మానంచ పృథక్మత్వ ప్రేరితారం తథ పృథక్ అసౌ జుష్టస్తతస్తేనా యమృతత్వాయ కల్పతే. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆత్మానంచ పృథక్మత్వ ప్రేరితారం తథ పృథక్. ఇప్పుడు జీవుడనేవాడున్నాడే, ఈ కర్త అయిన ఈశ్వరుని తెలుసుకోలేక అతడు ఈ పాశముల చేత బంధింపబడి తన్మయం చెందుతున్నాడు. ఇప్పుడు కర్తవ్యం వచ్చింది పాశముల నుంచి బయటపడాలి, అది కదా ఇప్పుడు కావలసింది. పాశములతో అటాచ్మెంట్ ఏర్పరచుకుని తాను పాశములు ఇదే ప్రపంచం అనుకుంటూ ఉన్నాడు ఇంతకాలం. అదే కదా అజ్ఞానం యొక్క స్థితి. కాకుండా నియంత ఒకడున్నాడు అని తెలిసింది పతి. ఆ తెలిసినప్పుడు ఆ పతిని ఆశ్రయించాలి. ఈ పతిని ఆశ్రయించాలన్నప్పుడు ప్రారంభ దశలో అది వివరిస్తున్నాడు ఇక్కడ. ప్రారంభ దశలో ఆత్మానంచ పృథక్మత్వ. ప్రారంభ దశలో తనను ఈశ్వరుడికి వేరని అనుకుంటాడు. చూడండి ఇక్కడ ప్రారంభ దశలో తాను పరమేశ్వరుడికి వేరనుకుంటాడు. ప్రేరితారం తథక్ పృథక్, ప్రేరేపించిన అతన్ని ప్రేరేపింపబడుతున్న తనని వేరనుకుంటాడు ప్రారంభ దశలో. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే చిట్ట చివరికి అద్వైతంలోకి తీసుకువెళ్ళాలి కదా, వేదాంత ప్రతిపాదన అక్కడికి చెయ్యాలి. కనుక ప్రారంభ దశలో పాశబద్ధుడైనటువంటి పశువు తాను వేరు, తనని ప్రేరేపించే పరమేశ్వరుడు వేరు అనుకుంటాడు. అసౌ జుష్ట తతస్థేన అమృతత్వాయ కల్పతే. ఆ తర్వాత అతడు ఆ పరమేశ్వరుని ఉపాసన చేసి చేసి క్రమంగా తెలుసుకునేది ఏంటంటే తను వేరుగా లేను అనే తెలుసుకుంటాడు. తను కేవలం ఈశ్వరుని యొక్క స్వరూపమైన స్వస్వరూప జ్ఞానం ఆ తర్వాత లభిస్తుంది. బ్రహ్మవిత్ తద్విదిత్వైవ యోనిముక్తో భవిష్యతి. ఆ విధంగా వాడు బ్రహ్మవేత్తయ్యి యోనిముక్తుడవుతున్నాడు. యోనిముక్తుడంటే ప్రకృతి బంధనం నుంచి విడిపడుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేసి జాగ్రత్తగా చూద్దాం. నిజానికి జీవుడు అనబడేవాడు పాశముల చేత బంధింపబడి ఉన్నప్పుడు ఇతడికి ఈశ్వరుడికి భేదము లేదంటుంది వేదాంత శాస్త్రం. చిట్ట చివరి సిద్ధాంతం చేరిన తర్వాత తెలిసేది. కానీ అది తెలిసే వరకు కూడా పాశముల చేత బంధింపబడి నేను ఆయన ఒకటి ఎలా అవుతాం అని అనుకుంటాడు. వాడు ఈశ్వరుడు అస్తిత్వాన్ని అంగీకరించినప్పటికీ కూడా ఈశ్వరుడు వేరు నేను వేరునే అనుకుంటాడు. ఇది సహజమే. ఉపాసనా దశలో ద్వైతం ఉంటుంది తప్పదు. ఆయన వేరు నేను వేరేనే అనుకుంటాడు. ఎందుకు నేను పాశములతో బంధింపబడిన వాడిని కించిజ్ఞుని ఇవన్నీ అంటాడు. కానీ క్రమశ వాడికి ఆ ఈశ్వరానుగ్రహం వల్ల అర్థమవుతుంది ఆయన అతడికి భిన్నము కాడు అని. దీనికి ఒక చిన్న ఉదాహరణ. సాధారణంగా నా ప్రవచనాలు పరంపరగా వినే అలవాటు ఉన్న వాళ్ళకి ఆ ఉదాహరణ బాగా గుర్తుండుంటుంది. కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది, కొత్త వాళ్ళకి తెలిసినట్టుంటుంది. సూర్యుడు ఒక కలశంలో ప్రతిఫలింపబడుతున్నాడు. కడవలో ప్రతిఫలింపబడినప్పుడు ఆ కడవలో ఉన్న నీటికి కాంతి ఉష్ణము రెండు వస్తున్నాయి. ఈ కాంతి ఉష్ణము రెండింటితో పాటు సూర్యుని యొక్క ప్రతిబింబం కూడా అందులో ఉంది. ఇప్పుడు సూర్యుడి వల్ల ఆ జలానికి సంక్రమించినవి ఏమిటి? కాంతి ఉష్ణము రూపము, అందులో ఆయన రూపం కూడా ఉంది. అంతేకాదు కడవ కనబడేది కూడా దానివల్లే, సూర్యకాంతి వల్లే కడవ యొక్క ఉనికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎందరు సూర్యులు ఉన్నారు చెప్పండి? కానీ ఒక్కడని ఎలా అంటారు, కుండలో చూస్తున్నాడు మరొక ఆయన కనిపిస్తున్నాడే, కనిపిస్తున్నాడు. పైగా కనిపించడమే కాదు, తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్తని అందులో ఆయన అనుప్రవేశించాడు. ప్రవేశించి తన గుణములు ఇచ్చాడు అక్కడ. తన గుణమేమిటి? వేడి వెలుగు ఇవి ఇచ్చాడు అక్కడ. మరి అవి ఇచ్చినప్పుడు వేడి వెలుగు సూర్యుడు మూడు కనబడుతున్నప్పుడు సూర్యుడు అందులో దూరేడని చెప్పచ్చు కదా. పోని సూర్యుడు వచ్చేయడని ఒప్పుకుంటే ఇక్కడికి వచ్చిన సూర్యుడికి ఈ తడంటిందా? సూర్యుడి యొక్క కాంతి వేడి ఈ కడవలో ఉన్నటువంటి నీటి కంటిందే తప్ప ఏ నీటిలో సూర్య ప్రతిబింబం వచ్చిందో ఆ నీటి గుణం సూర్యుడి కంటిందా చెప్పండి. ఇక్కడ ఇది ఇక్కడ అర్థం చేసుకుంటే చాలు. ఈ కడవ నీరు కలిస్తే పాశము అనుకోండి, ఇది ప్రకృతిమయమైనటువంటిది పాశము. ఇందులో ప్రతిఫలింపబడుతున్న సూర్యుడే జీవుడు. ఇప్పుడు వీడు దీంట్లో ఉన్నంతసేపు వాడికి ఆ వేడి ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? ఆయనే. దీంట్లో ఉండి బంధింపబడి కుండలో ఉన్న వేడి కుండలో ఉన్న సూర్యుడని వ్యవహరింపబడుతున్నాడు. చూస్తూ ఉన్న పాశములతో కలిపి చూస్తున్నంతసేపు పశువు వేరుగాను పతి వేరుగాను కనిపిస్తూ ఉన్నారు. కానీ క్రమంగా మనకు ఎరుక కలిగితే ఇందులో ఈయన ప్రతిఫలించడం వల్లనే ఇది వస్తోంది. కానీ నిజానికి ఇద్దరు సూర్యులు లేరు, ఒకరే అని తెలుస్తుంది. అదే విధంగా పశువు వేరు పతి వేరు కాదు, ఒకటే అనే జ్ఞానం అప్పుడు కలుగుతుంది నాయన. ఇది తెలిపింది కదండి. కనుక ఈ ప్రకృతిమయమైనటువంటి పాశములతో బంధింపబడ్డప్పుడు అంటే ప్రతిఫలించబడినప్పుడు దానితో మమేకం చెందుతూ నేను అనుభవిస్తున్నానని భావించుతూ బుద్ధితో తాదాత్మ్యం చెందినటువంటిది. కనుకనే శంకరుల వారు అంతఃకరణమునందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే జీవుడు అని ఒక్క మాటలో చెప్పేశారు. అంతఃకరణమునందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే జీవుడు. ఆ అంతఃకరణంతో ముడిపెట్టుకున్న పంచభూతాలు పంచతన్మాత్రలు విడనడితో ప్రకృతి ఉండిపోయాడు. కనుక నేను అనే భావం బుద్ధిలోంచి వస్తుందా లేదా? బుద్ధి అంతఃకరణలో భాగమే కదా. కనుక బుద్ధి ఎందు ప్రతిఫలించే చైతన్యమే జీవుడు. ఇది అద్వైత సిద్ధాంతం ప్రకారంగా చెప్తున్నాం. అదే ఇంకా ఇతర వాదాలు ఏవో ఉన్నాయి, మనం శంకరుల యొక్క భక్తులం కనుక మన ఆ వాదం ప్రకారంగా వెళదాం. పైగా ఇక్కడ ప్రతిపాదన చేస్తున్న ఈ శివతత్వ జ్ఞానంలో ఉన్నవన్నీ ఉపనిషద్ వాక్యాలే, మొట్టోపనిషద్ వాక్యాలే. వీటి మూలాలు కూడా తీసి చూపించచ్చు. ముఖ్యంగా ఇందులో తీసుకున్న ఉపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఇందులో చెప్పబడుతున్న ఉపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్తు. శంకరుల వారు దీనికి కూడా భాష్యం రచించారు. దశోపనిషత్తులే కాకుండా ద్వాదశ ఉపనిషత్తులు కానీ భాష్యం రచించారని, అందులో 11 ఉపనిషత్తు శ్వేతాశ్వతరమని, 12 నృసింహతాపిన ఉపనిషత్తును కూడా మన ప్రమాణ వాక్యాలు కనిపిస్తున్నాయి. శ్వేతాశ్వతరాన్ని శంకరుల భాష్యం ఉన్నది. ఈ శ్వేతాశ్వతరం అంతా కూడా శివ ఉపనిషత్తు కింద చెప్పబడుతుంది. శైవులు దీనిని రుద్ర నమకంతో పాటు పారాయణ చేయడం కనిపిస్తూ ఉంటుంది. అంత విశేషమైనటువంటిది. పైగా అనేక రుద్రమంత్రములు కూడా ఈ మన శ్వేతాశ్వతర ఉపనిషత్తులు కనిపిస్తాయి. కనుక ఉపనిషత్తులు మొత్తం కూడా ఈశ్వరతత్వాన్ని ప్రతిపాదన చేస్తాయి. అసలు ప్రారంభంలోనే ఈశావాస్యమిదం సర్వమని ఈశావాస్య ఉపనిషత్తు ఎలాగో మనకు చెప్తున్నది. కానీ జగత్తంతా ఈశావాస్యం, ఈశ్వరుని చేత ఆవాస్యం. ఎలాగైతే ఈ కుండలో నీటి నిండా సూర్యకాంతి వ్యాపించిపోయిందో అలాగే జగత్తు నిండా పరమేశ్వరుడు వ్యాపించున్నాడు. ఆ విధంగా ఇక్కడ ఆత్మానంచ పృథక్మత్వ ప్రేరితారం తతపృథక్, తనను వేరుగాను ప్రేరకుడైన పరమేశ్వరుని వేరుగాను అనుకుంటూ జుష్టస్తతస్తేన అమృతత్వాయి కల్పతే, క్రమంగా అతడు సాధన ద్వారా అమృతత్వమని పొందగలుగుతున్నాడు. పశో పాశస్య పచ్యుష్టాతత్వతోస్తి పదం పరం బ్రహ్మవిత్త ద్విదిత్వైవ యోని ముక్తో భవిష్యతి. క్రమంగా వాడికి తెలుస్తుంది పశువుననబడే తనయందు పాశములనబడే ప్రకృతి యందు కూడా ఉన్నది పతే. కనుక పశువు వేరు పాశం వేరు పతి కాదు, పతియే అంతా ఉన్నాడని సర్వం శివమయం జగత్ అనే స్థితి వాడికి లభిస్తున్నదయ్యా. సంయుక్తమేత ద్వితయం క్షరమక్షరమేవ వ్యక్తావ్యక్తం బిభర్తీసో విశ్వం విశ్వవిమోచక. కనుక క్షరము అక్షరము అని చెప్పబడేటటువంటి వీటిని, వ్యక్తము అవ్యక్తము, క్షరము అక్షరము అని చెప్పబడే ఈ రెండింటినీ బిభర్తి భరించేవాడే విశ్వేశ్వరుడు. కనుక విశ్వేశ్వరుడు అంటే ఇది అర్థం. క్షరము అక్షరం అంటే నేను చెప్పింది గుర్తుంది కదా, క్షరము అంటే పాశము, అక్షరం అంటే జీవుడు. అందుకే వ్యక్త అవ్యక్త అన్నారు. క్షరము వ్యక్తమవుతుంది కానీ జీవుడు వ్యక్తం కాడు. జీవుడు వ్యక్తమవుతున్నాడు కదా, వాడు అవ్యక్తుడు అని అంటారు జీవుణ్ణి. ఈ విధంగా చెప్తూ భోక్తా భోగ్యం ప్రేరతై ప్రేరయిత మంతవ్యం త్రివిధం స్మృతం నా తప్పరం విజానద్భిహి వేదితవ్యం హి కంచనా. వాయువు చెప్తున్నాడు ఇంకాను, నాయన ఈ జగత్తులో మూడే మూడు ఉన్నాయి, భోక్త భోగ్యము ప్రేరకుడు, ఈ మూడే ఉన్నాయి చూడండి అన్నారు. అంటే ఈ చెప్పిన పశుపాశపతినే మరింత అర్థం చేసుకోవడానికి మనకు చెప్తున్నాడు. ఏంటంటే చెప్పిన దానికి బోల్డ్ పేర్లు పెడుతున్నాడంటే ఆ చెప్పిన వాటి యొక్క స్వభావాలు మనకు అర్థం కావడానికి అనేక రకాలుగా చెప్తున్నాడు. ఒక వ్యక్తి గురించి చెప్పాక ఊరుకోకుండా అతను నల్లని వాడు, పొడగరి, అతని కంఠం బాగుంటుంది అని బోల్డ్ చెప్తా, ఇన్ని చెప్తే అతని గురించి సంపూర్ణంగా అర్థమవుతుంది మనకి. అలాగే ఇక్కడ జీవుడి గురించి ప్రకృతి గురించి అర్థం చేయడానికి ఇన్ని విషయాలు చెప్తున్నాడు. క్షరుడు అక్షరుడు అన్నాడు, వ్యక్తము అవ్యక్తము అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి, భోక్త భోగ్యము ప్రేరకుడు. భోక్త అంటే అనుభవించువాడు. అనుభవించేవాడు ఎవడు? అనుభవించేవాడే జీవుడండి. జీవభావం ఎక్కడొచ్చింది? ఈ శరీరాన్ని అధిష్ఠించి లేదా ప్రకృతిని అధిష్ఠించి ఈ నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను, నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని మాటిమాటికి అనుభవ భావాన్ని ఎవడైతే పొందుతున్నాడో వాడు భోక్త జీవుడు. వాడి చేత భోగ్యము భోగింపబడుతున్నదేమిటి, అనుభవింపబడుతున్నదేమిటి? ప్రకృతి. కనుక ప్రకృతి ఏదైతే ఉన్నదో దాన్ని భోగ్యము అన్నారు, జీవుణ్ణి భోక్త అన్నారు. మరి పరమాత్మనేమన్నారు? ప్రేరక, ఆయన ప్రేరకుడు. వీరు ఉభయులకి కూడా ప్రేరకులు. ఇది తప్ప, దీన్ని తప్ప మననం చేయవలసింది మరొకటి లేదు అని తత్వవేత్తలు చెప్తారు. మంతవ్యం, ఇదే మంతవ్యం. మంతవ్యం అంటే మననం చేయవలసింది. నాత పరం విజానద్భిహి వేదితవ్యం, ఇంతకు మించి తెలుసుకోవలసింది కూడా లేదు సుమ. అయితే ఇప్పుడు పరమాత్మ ఈ పశుపాశములు నియంత్రించేటప్పుడు ఎక్కడున్నాడు, ఎక్కడుండి నియంత్రిస్తున్నాడు, అది కూడా తెలియాలి కదా. కైలాసంలో కూర్చొని నియంత్రిస్తున్నాడా, ఎక్కడ ఎలా వ్యాపించి నియంత్రిస్తున్నాడో చూడండి. వ్యాప్య అధితిష్ఠతి, వ్యాపించి నియంత్రిస్తున్నాడు. ఎలాగుంటే తిలేషువా యథా తైలం దగ్ధివా సర్పిరర్పితం యథాప స్రోతసి వ్యాప్త యథారణ్యాం హుతాసన ఏవమేవ మహాత్మానమాత్మాన్యాత్మ విలక్షణం సచ్చేన తపసా చైవ నిత్యయుక్తోను పశ్యతి. ఈ శ్లోకం ఎంత అందంగా చెప్పాడంటే, ఆ పరమాత్మ ఏ విధంగా వ్యాపించిపోయాడంటే తిలేషువా యథా తైలం, తిలలయందు తైలము వలె. తిలల్లో తైలం ఉంది, ఉందా లేదా చెప్పండి, ఎలా ఉంది? వ్యాపక భావం ఉంది, కనిపిస్తోందా లేదు? అలాగే పతి యొక్క అస్తిత్వం కూడా పశువులు యందు పాసం పశుపాసాత్మకమైన విశ్వమునందు ఆ విధంగానే ఉందండి. ఎలా ఉంది? తిలేషు తైలం యథా దగ్ధివా సర్పిరర్పితం పెరుగులో నేయివలే, అదేవిధంగా నదీ ప్రవాహంలో నీరు వలే. ఎంత చక్కటి మాటలు చూడండి. యథాప స్రోతసి వ్యాప్త యథా అరణ్యాం హుతాసన అరణ్యందు అగ్ని వలే అన్నాడు. అరణ్యందు అగ్ని ఉంది లేదని కాదు, ఉంది, మథనం చేస్తే కనిపిస్తుంది. అలాగైతే తిలల్లో తైలం ఉంది, ఇవేవి కంటికి గోచరించేకో. అందుకే ఈశ్వరుడి అస్తిత్వాన్ని ఎంత అందంగా చెప్పారండి. ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి అన్నాడు అన్నమయ్య. ఆయన ఎప్పుడూ ప్రత్యక్షుడే. ఎలా ప్రత్యక్షం అంటే ఈ విధంగా ప్రత్యక్షం. తిలల్లో తైలం లేదని ఎవడైనా అంటాడా? తిల్లలు చూపించగానే తైలం కనబడలేదు గనక లేదంటావా? అలాగే విశ్వమునందు విశ్వడు విశ్వేశ్వరుడు ఆ విధంగా వ్యాపించున్నాడు. ఏవమేవం మహాత్మానం ఆత్మన్యాత్మ విలక్షణం, ఈ విధంగా ఆ మహాత్ముని తెలుసుకోవాలి. ఎలాగూ అంటే దేహాదుల కంటే విలక్షణమైన వాడు. అంటే దేహాదుల్లో వ్యాపించి ఉన్నప్పటికీ అంతటా ఆయన వ్యాపించున్నాడు, కానీ వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు. వ్యాపించి ఉండి అతీతంగా ఉన్నాడు వేటికి అంటకుండా. ఎలాగో అంటే నీటిలో ప్రతిఫలిస్తున్నప్పటికీ సూర్యుడు దానికి అంటగా ఎలా ఉన్నాడు అలాగా, అర్థం చేసుకోవడానికి. ఈ విధంగా దేహాదులకు విలక్షణంగా ఉన్నటువంటి అతడిని ఎవరు తెలుసుకోగలరు? ఎవరు తెలుసుకోగలరు అంటే సత్యేన తపసా చైవ నిత్యయుక్త అనుపశ్యతి. మనకి ఆయన తప్ప అంతా కనబడుతుంది, యోగికి ఆయన తప్ప ఏది కనబడదు. ఇంతే తేడా అండి మనకి యోగికి తేడా. ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. సత్యేన తపసాయుక్త, సత్యముతో తపస్సుతో. అంటే సత్యము అనగా ఇక్కడ సత్యం అంటే సత్య విచారణ అర్థం చేసుకోవాలి. లోకంలో మనకునేటువంటి సత్యవాక్కులు పలకడం అనే అర్థం దాటిపోయింది ఇక్కడ. సత్యం అంటే విచారణ. ఆ సత్య విచారణతోనూ తపస నియమబద్ధమైనటువంటి జీవితంతోనూ దీక్షతోనూ నిత్యయుక్త నిత్యయుక్తుడై నిత్యయుక్త. ఈ గొప్ప విషయం అండి. నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత అని గీతలో పరమాత్మ చెప్పాడు. నిత్యయుక్తులని మాట వేశాడు. తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం అనే మాట కూడా ఉంది కదా. ఆ నిత్యయుక్తులండి వీళ్ళు. యుక్తులు అంటే కలిసిన వాళ్ళు, యోగులు యుక్తులు అంటే కలిసిన వాళ్ళు. వాళ్ళు నిత్యయుక్తులు, పరమాత్మతో ఎప్పుడూ కలిసి ఉంటుంది వాళ్ళ చిత్తవృత్తి. ఈ అంతఃకరణ వృత్తే అది పరమాత్మతో కలిసింది గనక వాళ్ళు తిలల్లో తైలంలాగా అరణిలో అగ్నిలాగా పెరుగులో నేయివలే లీనమైన పరమాత్మనే అనుపశ్యతి. అనుపశ్యతి అంటే ఎడతెగకుండా చూస్తూ ఉంటారు. ఆయన తప్ప మరొకటి చూడరు వాళ్ళు. వాళ్ళు ఇదంతా చూపిస్తే అదే కనబడుతుందండి, ఏం చేస్తాం. ఆ విధంగా వాళ్ళు యయేకో జాలవానీశ, ఆ పరమాత్మ జాలవాన్ ఈశనీభి స్వశక్తిభి. ఆ పరమాత్మ తన యొక్క ఈశనీభి అంటే శాసక శక్తులతో అని అర్థం. జాలవానీశత ఈశనీభి అని ఉపనిషద్ మంత్రం అది చూపిస్తున్నాడు. జాలవాన్, ఈ జాలము కలవాడు. జాలం అంటే సమూహం. ఈ సమూహం అంతటి తన చేతిలో పట్టి ఉన్నటువంటి వాడు ఈశత ఈశనీభి. ఈశనీభి అంటే శాసక శక్తులు, శాసక శక్తులతో శాసిస్తున్నాడు. అందుకే ఈశ్వరుడు అని పేరు వచ్చింది. సర్వాన్ లోకానిమాన్ కృత్వా ఏక ఏవ స ఈశతే. మళ్ళీ ఏక ఏవ స ఈశతే, అనేకములుగా గోచరిస్తున్న ఈ జగత్తునంతటిని ఏకుడైన ఆయనే ఈశతే, ఈశనము అంటే శాసనము చేస్తూ ఉన్నాడు. ఏక ఏవ సదా రుద్రః, ఆ ఏకుడే రుద్రుడు. ఏక ఏవ సదా రుద్రః, అతడు రుద్రుడు. నద్వితీయోస్తి కశ్చన, ఆయనకు రెండవది లేదు. ఇది తెలుసుకోవాలి. నద్వితీయోస్తి కశ్చన. ఇది చక్కగా ఉపనిషత్తు చెప్పినటువంటి మాట. ఈ ఉపనిషత్తు ఆధారంగానే ఆ ఏకతత్వాన్ని స్తుతిస్తూ ఏకం బ్రహ్మైవ ద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్ ఏకో రుద్రో నద్వితీయోవతస్థే తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశం అన్నట్టున్నది ఉపనిషత్ శాస్త్రములు. అందుకే ఆ దివ్యమైనటువంటి ఏకో రుద్ర నద్వితీయోవతస్థే, అతడు తప్ప రెండవది లేదు. దీన్ని చెప్పగానే కేవలం భౌతికంగా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే శివుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కువ కారన్న అన్నాడా అని కాదు ఇక్కడ అర్థం. శివుడు తప్ప రెండవది లేదు అంటున్నాడు, అదే ఇక్కడ అర్థం. ఉన్నదంతా రుద్రుడే. ఏకో రుద్రోహ నద్వితీయోస్తి కశ్చన, ఇదే మాట. ఏకం బ్రహ్మైవ అద్వితీయం, ఏకం బ్రహ్మ అద్వితీయం, ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఉపనిషత్ వాక్యమే ఇక్కడ చెప్పబడుతుంది. సంసృజ్య విశ్వభువనం గోప్తాంతే సంచుకోచయ, ఆయనే తన నుంచి జగత్తుని ప్రకటించి తిరిగి తనలో లీనం చేసుకుంటూ ఉంటాడు. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై అయ్యకలంక సాక్షియగు అని గజేంద్రమోక్షంలో ప్రస్తావించిన అంశం ఇదేనండి. తన యందు వ్యక్తీకరించి తిరిగి తనలో లీనం చేసుకుంటాడు. ఆ తయారైన విశ్వంలో ఎలా నిండిపోతాడంటే విశ్వతశ్చక్షురుత అయం విశ్వతో ముఖ తథైవ విశ్వతో బాహు విశ్వత పాద సంయుత. ఇది చెప్తుంటే వేదవాక్యాలే ఎలా చెప్పాడు చూడండి. అందుకే పురాణములు ఎప్పుడు వేదాలను ప్రతిపాదించడానికి పుడతాయి. విశ్వతశ్చక్షు విశ్వత అంటే అన్ని వైపులా ఆయన కళ్ళున్నాయండి. వెంటనే విరాట్ పురుషుడు బొమ్మ మనకు కడుతూ ఉంటుంది. 1000 కళ్ళవాడు, 1000 ముఖాలు వాడు, 1000 చేతులు వాడు, 1000 పాదాలు వాడు ఆయన. 1000 అంటే విశ్వం అంటే అనంతం అనర్థం. అనంత నేత్రములు, అనంతములైన హస్తములు, అనంతములైన పాదములతో వ్యాపించిపోయి ఉన్నాడు. ఇది ఇంకా అర్థం ఏంటంటే తర్వాత చెప్తాడు, ఇప్పటికి తెలుసుకోండి. మొత్తం మీద ఇందులో చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక బొమ్మ గీసి 1000 కళ్ళు వేయడం లేదా 1000 పాదాలు వేయడం కాదు ఇక్కడ అర్థం. మరి అనంత పాదాలకు అనంత పాదాలు బొమ్మలు వేయగలమా మనం? ఇక్కడ అర్థం ఏంటంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు. సహస్రాక్షుడు అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు. ఆయన సర్వకాలాన్ని చూడగలడు, సర్వదేశాలని చూడగలడు. పాశబుద్ధుడైన జీవుడు ఒక కాలాన్ని ఒక దేశాన్ని మాత్రమే చూస్తాడు, అంతే కదా. మనం ఈ క్షణంలో ఉన్నాం, జరిగిన క్షణాన్ని చూడగలమా, రాబోయే క్షణాన్ని చూడగలమా? ఇది జీవుడి యొక్క కించిజ్ఞత, పాశబుద్ధుడైన జీవుడి యొక్క కించిజ్ఞత. పరమాత్మ సర్వకాలముల్ని సర్వదేశముల్ని చూడగలడు, అందుకే ఆయన అనంత దర్శన శక్తి సంపన్నుడు. అలాగే అనంత బాహువులు, అనంత బాహువులు అంటే దేన్నైనా పట్టుకోగలడు ఆయన, దేన్నైనా గ్రహించగలడు, ఇక్కడి నుంచి ఎక్కడున్నదాన్నైనా గ్రహించగలడు. అలాగే అనంత పాదములు అంటే సర్వ గమన శక్తి సంపన్నుడు, ఏ చోటనైనా వ్యాపించగలడు. గమనం అంటే వ్యాపకత్వమే, ఆ వ్యాపకత్వ శక్తి ఇక్కడ వివరిస్తున్నారు. జావా భూమి చ జనయం దేవ ఏకో మహేశ్వర సయేవ సర్వదేవానాం ప్రభవశ్చోద్భవస్తథా. నిజానికి ఈ శ్లోకాలు గాని జాగ్రత్తగా చదువుకుంటే వేద పారాయణ చేసిన పుణ్యం వస్తుందండి, ఇందులో ఏం సందేహం లేదు. నిజానికి ఉపన్యాసం చివరిలో చెప్పుంటే గాఢ నిద్రలోకి వెళ్లేవాళ్ళు, ప్రారంభంలో అయితే కొంచెం లేత నిద్రతో అయిపోతుంది, అంత వేదాంతం. అయినా నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇది పారాయణ యోగ్యమైన గ్రంథం, శ్రవణ మాత్రం చేత పవిత్రం చేస్తుంది. మనస్సులో వెళ్ళిపోతే ఆ అగ్ని ఎప్పటికైనా రగులుతుందేమో అని ఆశ. అందుకే దివ్యమైన విషయములు జావా భూమి చ జనయన్, ఈ మంత్రములన్నీ వేదములో ఉన్నవే. ఈ జావా భూమి చ జనయన్, జావా అంటే గగనాన్ని, దివిని, భూమిని, వీటన్నిటినీ సృష్టించినటువంటి వాడు ప్రభవస్తు ఉద్భవస్తదా. ఈశ్వరుడు అంటే ఏమిటో చూడండి ఇక్కడ. వీటి యొక్క ప్రభవమునకు ఉద్భవనకు అంటే కలయి, వీటి యొక్క కలగడానికి మనికి, కలిగి పెరగడానికి కూడా కారణమైన వాడు హిరణ్య గర్భం దేవానాం ప్రథమం జనయేదయం. సృష్టికి మొదటి జీవుడు హిరణ్య గర్భుడు, ఆ హిరణ్య గర్భుణ్ణి సృష్టించిన వాడు ఇతడు. అందుకే విశ్వస్మాదది కౌరుద్రో మహత్తి స్తృతి ఇతి హి శృతి అన్నాడు వేదవాక్యముల అర్థం. వేదవాక్యంలో ఉంది విశ్వాధిపో రుద్రో మహర్షి, ఇది శృతి వాక్యం, అది ఇక్కడ చూపిస్తున్నాడు. విశ్వస్మాత్ అధికో రుద్రో మహర్షి శృతి. వేదమంత్రాన్ని శ్లోక రూపంలో ఎలా దించాలి అనేది ఋషికి తెలుస్తుంది, మనం చేయలేమండి. వేదమంత్రాలను పాటలుగాను వేదమంత్రాలను శ్లోకాలుగాను రాసే హక్కు సామాన్యులకు లేదు, ఋషికి ఉంది. ఆ ఋషి వేదవ్యాసుడు, అందుకే ఆయన చేస్తున్నాడు ఇక్కడ. విశ్వస్మాత్ అధికో రుద్రో మహర్షి, విశ్వానికి అంతటి అధికుడైన, అన్నిటికంటే అధికుడైన వాడు రుద్రుడు మహర్షి. మహర్షి అని శివుణ్ణి అంటారండి. మహర్షి కపిల ఆచార్య కృతజ్ఞోమేది నీపతి. మహర్షి అంటే గడ్డాలు మీసాలు పెంచుకు తిరిగేవాడా? ఋషి అంటే దర్శన శక్తి కలవాడు. మహర్షి అంటే సర్వదర్శన శక్తి కలవాడు, ఉత్కృష్టమైన దర్శన శక్తి కలవాడు. అలాగే ఋషతి గచ్చతీతి ఋషి, సర్వత్రా వ్యాపించగలిగే లక్షణం కలవాడు. అందుకే ఋషి దర్శనాత్ ఋషతి గచ్చతిని అర్థం తీసుకోవాలి. ఎందుకంటే సర్వమునకు సాక్షి పరిశీలించేవాడు ఆయన, ఆయనే సర్వ జగత్తుని గమనించేవాడు. అంత గమనించేవాడు ఋషి కాడా? మహర్షి, సామాన్యుడు కాడు. అందుకే విశ్వస్మాదిపో రుద్రో మహర్షి, ఎంత చక్కటి మాట చూడండి. ఇది చెప్తూ ఉంటే మనకి భగవంతుని యొక్క మహిమే తెలుస్తున్నది, పరమాత్మ యొక్క దివ్య మహిమని ఈ అధ్యాయం ద్వారా మనకు అనుసంధానం చేస్తున్నారు. మనం కొలిచే ఈశ్వరుడంటే ఇతడు. ఇది తెలుసుకుని ఇది ఈశ్వరుడు అని మనం తెలుసుకోవడానికని వాయుదేవుడు ఇంత వివరిస్తున్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం అమృతం ధ్రువం. ఈ మాట ఏం లేదు, మళ్ళీ పురుషుక్త మంత్రంలో తెచ్చాడు. వేదాహమేతం పురుషం మహాంతం, ఈ పురుషుణ్ణి అంటే పూర్ణత్వాత్ పురుష ఇది అర్థం. అంతేకాదు సమస్త జగత్ పురములు ఎందు ప్రవేశించి ఉన్నవాడు కనుక పురుషుడు. పురములు ఎందు ప్రవేశించి ఉన్నవాడు పురుషుడు, పైగా పూర్ణత్వాత్ పరిపూర్ణుడు. అలాంటి పురుషుని ధ్రువం శాశ్వతమైన వాడిని, అమృతం ఆనంద స్వరూపుని. చూడండి ఇక్కడ ధ్రువం అన్నప్పుడు శాశ్వతం, శాశ్వతం అనేది సత్, అమృతం అంటే ఆనందం, ఈ రెండు చెప్పబడుతున్నది. అటువంటి అతన్ని వేదాహం నేను తెలుసుకుంటున్నాను. మనం ఈ విధంగా అనాలండి స్తోత్రం చేసేటప్పుడు, అమృతము శాశ్వతము మహాంతం అయినటువంటి పరమ పురుషుని నేను తెలుసుకుంటున్నాను అంటే నేను ఉపాసన చేస్తున్నాను, నేను నా మనస్సును అనుసంధానం చేస్తున్నాను.